చేతనత్వం యొక్క అవగాహన పరంపరలో ఆకాశతత్వము అగ్నితత్వముకు మధ్య ఉన్నటువంటి తేడాని గమనించుకోవాలి. ఆ తేడాను గమనించుకుని అర్థం చేసుకోగలిగినప్పుడు ఆకాశము యొక్క లక్షణము శబ్దము. అంచేత మన జీవితములో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా కొన్ని శబ్దముల కలయికే. ఏ పదార్థము మీరు చూసినా అది పదము యొక్క అర్థమే అన్నది మీకు గుర్తు రావాలి. ఆ క్యాలెండర్ అలా ఊగుతూ ఉంటే అది కూడా పదార్థమే. ఇచ్చట క్యాలెండర్ అనగానే మీరు అటువైపు చూడగలిగారు కదా. అంచేత ఆ పదానికి అర్థము చూస్తారు మీరు. అంచేత మీరు దర్శించేది ఏంటి? పదము యొక్క అర్థాన్ని దర్శిస్తారు మీరు. ఆవు ఎదురుకుండా ఆవు లేకపోతే పదం ఉంది, పదార్థము లేదు. కానీ ఆవు కూడా ఉంటే అక్కడ పదము ఉంది, పదార్థము ఉంది. కానీ మీరు కళ్ళు మూసుకు వింటున్నారు, నేను కళ్ళు మూసుకు చెప్తున్నాను ఆవు అన్నాను అనుకోండి, అప్పుడు పదార్థం కనిపిస్తున్నా మీకు? నేను కడు మూసుకునే ఉన్నాను, మీరు కడు మూసుకునే ఉన్నారు. ఆవు అని చెప్పానప్పుడు అప్పుడు ఆవు యొక్క రూపము మీకు గోచరిస్తుందా గోచరిస్తుందా? అంచేత కళ్ళు మూసుకుంటే పదము యొక్క పదార్థము ఉన్నా లేకపోయినా గోచరిస్తుంది. కళ్ళు మూసుకుని కనుక చూస్తే భౌతిక జగత్తులో ఆ పదార్థము ఉన్నా లేకపోయినా మీకు మాత్రము గోచరిస్తుంది. అందుకని దేవాలయాల్లోకి వెళ్ళి ఏం చేస్తాం మనం, కడు మూసుకుంటాం. కానీ ఏ పదార్థం చూస్తాం మనం అక్కడ భగవంతుడు తెలియాలి మీరు ఏం చూస్తున్నారో. ఆ విజ్ఞానము సర్వనాశనం అయిపోయింది. అది చూడగలిగేటటువంటి వ్యక్తి భగవంతుడిని తిట్టగడ్డు, మీ భగవంతుణ్ణి. మీరు ఎవరైతే భగవంతుడు అని అనుకుని భ్రమిస్తున్నారో ఆ అతి తుచ్చమైన దేవతాశక్తుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టగలరు. కళ్ళు మూసుకుని తిడతారు, వచ్చిన గొడవ అది. ఇంచేత కళ్ళు మూసుకుంటే తప్ప ఆ దేవతాశక్తులు మీకు దృష్టి గోచరము కావు. మరి కళ్ళు మూసుకుంటే దృష్టిగోచరమయ్యేటటువంటి ఆ దేవతాశక్తులకి వాస్తవికమైనటువంటి స్వరూపము ఉన్నదా లేదా ప్రశ్న అది, మీరు ఆలోచించుకోవాల్సింది. దేవతలు ఉన్నట్ట లేనట్ట, కళ్ళు మూసుకుంటే గాని మీకు వాళ్ళు కనిపించరు, కళ్ళు తెరిచి మాత్రం గ్యారంటీగా కనిపించరు వాళ్ళు. అందుకే ఏ సాధన చేసినా మొట్టమొదటి మీరు కళ్ళు మూసేస్తారు. నిజంగా మీళ్ళు ఈ జగత్తుకి కళ్ళు మూయగలిగితే దాని అన్ని అర్థాలలోనూ మీరు ఏ లోకంలో ఉంటారు? ఈ జగత్తులో కళ్ళు మూస్తే ఖచ్చితంగా ఇంకో జగత్తులో కళ్ళు తెరవాలి. మీరు ప్రకృతి నియమం అది. అది అర్థం కాదంత వరకు మీరు సాధనలు ఇలా చేస్తూ కూర్చోండి, ఏం అవదు, చేస్తూ ఉండండి అలాగా. కానీ మానేశారనుకోండి, మొదటికే మోసం వస్తుంది. చేసుకుంటూ ఉంటే ఎప్పుడో నేను చెప్పేది అర్థమవుతుంది. ఆ అర్థం అవటానికి కావాల్సింది ఏంటి అంటే ఓపెన్ మైండెడ్నెస్. చెప్తున్నది ఏమిటి, చెప్తున్న విషయాలు అర్థం చేసుకునేటటువంటి మానసిక స్థితి. చెప్పే విషయాలు అర్థం చేసుకునే మానసిక స్థితి ఎప్పుడొస్తుంది? మీరు ఆలోచించడం మానేస్తే. అంచేత ఏం చేయాలంటే మీరు కళ్ళు మూసుకుని వింటాం నేర్చుకోవాలి. కళ్ళు తెరిచి వింటాం మొదలు, అంచేత కళ్ళు మూసేసుకోండి. ఇంకా చాలా మంది కళ్ళు మూయలేదు చెప్పినా, అంత రియాక్షన్ ఉంది. కళ్ళు మూసుకుని కొన్ని శబ్దముల యొక్క సమూహము మీ చెవులని తాకుతోంది. కొన్ని శబ్దముల యొక్క మీ సమూహము మీ చెవులను తాకుతున్నప్పుడు మీకు కొన్ని విశిష్టమైనటువంటి అనుభూతులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ పదముల యొక్క అర్థము మీకు ఇదివరకే తెలుసు. మీకు తెలియని భాషలో మాటలు వినిపించడం మొదలెడితే, మాటలవుతే వినిపిస్తాయి కానీ వాటి యొక్క అనుభూతులు మీకు రావు. జరుగుతున్నది అది. ఇప్పుడు దేవతాశక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవతాశక్తులు అంటే ఏమిటో మీకు తెలియదు కనుక అవి ఎదురుకుండా ఉన్నా మీకు కనిపించవు. చేత శబ్దములు మీకు ఏ అనుభూతిని కలగజేయగలవు? మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నటువంటి అనుభూతుల్ని మాత్రమే శబ్దములు కలగజేయగలవు. మీకు అనుభూతి లేనటువంటి విషయముల గురించి ఒకవేళ శబ్దములు ఉచ్చారణ చేసినా ఆ అనుభూతి మీకు రాదు. ఆకాశతత్వం యొక్క అభివ్యక్తి గురించి తెలుపుతో ఈ విషయాలు తెలుపుతున్నాను నేను మీకు. జాగ్రత్తగా ఆ మాటల యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలి. మీరు మాటల ద్వారా మీరు మీకు ఆల్రెడీ అనుభూతి చెందినటువంటి విషయములను మాత్రమే గుర్తించగలరు. గురువు చెప్తున్నటువంటి విషయాల యొక్క అర్థము, మీరు అనుకుంటున్నటువంటి శబ్దముల యొక్క అర్థము ఒకటి కాదు. అంచేత ఆకాశతత్వములోకి మీరు ప్రవేశిస్తే ఏముంది? ఆకాశంలో పరమే వ్యోమంలో అన్ని దేవతల యొక్క నివాస స్థానము అదియే అని ఋగ్వేదం తెలుపుతోంది. రుచో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవ అధి విశ్వే నిషేదు. యస్తన్న వేద కిం రుచా కరిష్యసి. ఇది మీకు తెలియకపోతే నన్ను ఏమి చేయమంటావు అని వేదము ఘోషిస్తోంది. ఎదురుకుండా టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు, ఎదురుకుండా మీరు కావలసినది చదవగలిగినప్పుడు, దర్శించగలిగినప్పుడు పుస్తకాల అవసరం ఉంటుందా? అందువల్ల మన భారతీయ సంస్కృతిలో పుస్తకాలు లేవు. ఇంచేత మనము రాసేటటువంటి పుస్తకాలు నీ యొక్క అనుభూతి మాత్రమే. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పవాడివైనా స్వయముగా శ్రీకృష్ణుడే రాసినా అవి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు మాత్రమే. కళ చూస్తున్నావు నువ్వు, నీ స్నేహితులు 100 మంది నీతో పాటు అదే డార్మెటరీలో పడుకునున్నారు. అద్భుతమైనటువంటి దివ్య గీతా సందేశము, శ్రీకృష్ణుడు, అర్జునుడు, రథాలు, ఇరుపక్షాల సేనా వాహిని మీకు కనిపిస్తోంది. మరి పక్కవాళ్ళకి కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. నువ్వు నిద్రలేచి చెప్తావు వాళ్ళకి, నేను చూశాను అని, నేను దర్శించాను అని. నువ్వు దర్శించినటువంటి విషయము నువ్వు ఎన్ని రకాలు చెప్పినా వాళ్ళకి, నువ్వు చూసింది చూసినట్టు వాళ్ళు చూడలేరు. కానీ గురువుల యొక్క చేతనత్వములో ఆకాశతత్వము జాగృతమైనటువంటి గురువులు, దివ్య చక్షువులు ప్రసాదించగలరు. ఈ బాహ్య చక్షువులు మూతబడితే తప్ప దివ్య చక్షువులు రావు. మరి ఆ దివ్య చక్షువులు మీకు ఇప్పుడు తెరుచుకుంటాయేమో చూసుకోండి. దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగ ఐశ్వర్యం. నా అద్భుతమైనటువంటి యోగ విభూతిని దర్శించు. దర్శించు అనే శబ్దములో చూడు అనే తప్ప విను అని లేదు. దర్శించగలగటము తెలిసిన వాళ్లకి పుస్తకాలతో ప్రమేయము లేదు, పెన్నులతో ప్రమేయము లేదు, నోట్స్తో ప్రమేయము లేదు, మర్చిపోయే ప్రసక్తే లేదు. శృతి ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శిస్తారు, దర్శించినటువంటి పదమును వింటారు. అది ఎలా సంభవం? దర్శించినటువంటి పదమును ఎలా వింటాము? వింటే వినటము, చదవటము, రాయటము అనవసరం అని నేను చెప్తున్నప్పుడు, నువ్వు చూసినటువంటి సన్నివేశాన్ని, నువ్వు దర్శించినటువంటి సన్నివేశాన్ని నువ్వు ఎలా వినగలవు? ఆ వినటయే నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు కూడా మీరు పదములను దర్శించి ఆ పదాన్ని వినకపోతే, ఆ పదార్థము మీ ముందు ఉన్నా మీకు అది లేనట్టే. చాలాసార్లు చెప్పాను నేను మీకు, మామిడి పండు చూడనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడికి మామిడి పండు గురించి మీరు ఒక 50,000 పేజీలు పట్టి కొట్టించారు. 50,000 పేజీలు, ఒకటి రెండు కాదు, అది కూడా A4 సైజులో. కానీ మామిడి పండు యొక్క బొమ్మను మీరు చూపించలేదు, అంటే దర్శింప చేయలేదు, దాని ఆకృతి ఎలా ఉంటుందో కూడా మీరు వర్ణించలేదు. మిగతా ఉందా చెప్పారు మీరు. ఎదురుకుండా మామిడి పళ్ళు ఒక బుట్టలో ఉన్నాయి వాడి ముందే. మీరు చెప్పారు వాడికి, ఓ రెండు మామిడి పళ్ళు తీసుకురా అంటే తెల్లమొహం వేస్తాడు వాడు. మీరు కూడా భగవంతుడి యొక్క అనుభూతిని ఎదురుకుండా ఉన్నా, మీరు రెండు, ఒకటి దర్శించటం మీకు ఇష్టం లేదు, రెండు ఇలా దర్శించాలి అని చెప్తే ఆ విధముగా కాక ఇంకో విధంగా దర్శిస్తారు. ఎటు చూడమన్నాము అటు చూడాలి. అంతర్గత దృష్టి కూర్మోంగా నీవ సర్వశః. తక్షణమే దర్శనం అవుతుంది. ఎందుకు అవ్వదు? అన్ని చోట్ల ఉన్నవాడిని మీరు చూడటానికి అంత కష్టపడటం ఎందుకో అర్థం కాదు. అసలు క్లాసులో పాఠం చెప్తూ ఉంటాను నేను, నేను ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరు జవాబు చెప్తారు అని అడుగుతాను నేను, ఇంకెవరు నా వైపు చూడరు, ఒక్కడు చూడ నా వైపు. అలాగా భగవంతుడిని చూపిస్తాను అంటే ఒక్కడు చూడడు. ఎందుకు చూడడు? చూడితే వీడి యొక్క అతి తుచ్చమైన, హేయమైన, నిమ్నమైనటువంటి ఈ జీవితం కరిగిపోతుంది. తక్షణమే. అవి రెండూ ఒక చోట ఉండవు. భగవద్ దర్శనము స్వార్థము, భగవద్ దర్శనము అహంకారము, భగవద్ దర్శనము మీ యొక్క సంబంధ బాంధవ్యాలు ఒక చోట ఉండవు. అంచేత మీరు ఆ సాహసము చేయగలిగేటటువంటి మానసిక స్థితి ఉంటే దర్శనమైంది భగవంతుడిది. ఇంకప్పుడు ఏమంటాం? కరిష్యే వచనం తవ, నువ్వు ఏం చెప్తే అది చేస్తావు. ఖచ్చితంగా భగవంతుడు ఏం చెప్తాడని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రపంచాన్ని వదిలేయండి అని. అందువల్ల మీరు భగవంతుణ్ణి చూడరు. కానీ మీకు తెలియదేమో, ఒక భగవంతుడే ఈ ప్రపంచాన్ని వదలమని చెప్పడు, మిగతా వాళ్ళందరూ చెప్తారు, యోగులు, ఋషులు, సోకాల్డ్ ఫిలాసఫర్స్, మహాత్ములు, వీళ్ళందరూ ప్రపంచాన్ని వదిలిపెట్టమని చెప్తారు. భగవంతుడు ప్రపంచాన్ని వదిలిపెట్టమని ఎందుకు చెప్పలేడు అంటే, ఈ ప్రపంచము భగవంతునిలోనే ఉన్నది. ఎలా వదిలిపెట్టమని చెప్తాడు? ఎక్కడికి వెళ్తావు వదిలిపెట్టి నువ్వు? సర్వవ్యాపి అయినటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ సృష్టికర్తలోని ఒక అతి చిన్న అంశము ఈ ప్రపంచము. దృశ్యమానమైనటువంటి ప్రపంచము. మీ పృథ్వీ గురించి కాదు నేను చెప్పేది, ఈ గెలాక్సీస్, ఈ నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క బొజ్జలో ఉంటాయి. దాన్ని వదిలేసి వెళ్ళిపోమంటే ఏం చెప్పినట్టు అనమాట, తన బొజ్జను కోసుకున్నట్టే పాపం. బొజ్జ కోసుకుంటే ఏముంటుంది, భగవంతుడే ఉంటాడు. అంచేత మీకు భగవంతుడి గురించి ఉన్నటువంటి అవగాహన ఎంత తప్పుడు అవగాహనో అర్థమవుతే, నీవు కూడా భగవంతుడిలోని భాగమే, నీ చిటికెన వేలు కూడా నీలోని భాగమే. అంచేత నిన్ను తెలుసుకున్నటువంటి చిటికెన వేలు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది? నీ యొక్క కాలి యొక్క బొటకన వేలు నీలోని భాగమే, దానికి తెలియదు. ఎవరో డాక్టర్ వచ్చి శరీర నిర్మాణం ఇలా ఉంటుంది, అంచేత బొటకన వేలు ఉంటే చిటికెన వేలు కూడా ఉంటుంది, తల కూడా ఉంటుంది, కళ్ళు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, నువ్వు దాన్ని చూడు, చూసింది అది బొటకన వేలు, కాలి యొక్క బొటకన వేలు దర్శించింది సంపూర్ణ శరీరాన్ని. దర్శించిన వల్ల ఏమవుతుంది బొటకన వేలుకి? తన యొక్క ఉనికి ఒక అఖండమైనటువంటి ఉనికిలోని భాగమే అని అర్థమవుతుంది. నాశనమవుతుంది అది, దాని యొక్క వ్యక్తిత్వము అనంతముగా మారుతుంది. కానీ అనంతముగా మారిపోయినంత మాత్రాన దాని యొక్క వ్యక్తిత్వం పోతుందా? పట్టుకనివేలాగే ఉంటుంది. కానీ అంతవరకు తనకి మాత్రమే అవసరమైనది చూసుకునేది, మొత్తము ఆ అఖండానికి కావాల్సింది చూసుకుంటుంది. ఎందుకు? అఖండము పోతే అది పోతుంది. అంచేత దానికేది కావాలో చూసుకుంటే కుళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. నదిలోని నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఆ నీళ్లన్నీ నాకే కావాలి అనే ఆనకట్ట వేసి బంధించేశాం అనుకోండి నీటిని, ఏమవుతుంది? తర్వాత నీరు ఎవరికీ ఉపయోగపడదు. ప్రవహిస్తున్నటువంటి నీరు యుగ యుగాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన, యత్ పదం ఏ పదమును వాక్యమును అక్షరాలను దర్శితం ఏన, ఆకాశతత్వ సాధన మిమ్మల్ని ఈ స్థితికి తీసుకెళ్తుంది. అక్కడ ఇంకా అక్కడ నోట్స్ కానీ పుస్తకాలు కానీ ఏమీ అవసరం ఉండవు. అందువల్లనే ఋషులు వేదాలను లిపిబద్ధము చేయలేదు, లిపిబద్ధము చేయలేరు కూడా. ఆ అనుభూతిని మీరేం లిపిబద్ధం చేస్తారు? అందుకే వేదాలను ఏమని చెప్తాం మనం? అపౌరుషేయాలంటాం. ఈ అపౌరుషేయాలైనటువంటి దర్శనం యొక్క వినికిడి ఎలా వస్తుంది అది మీ సమస్య. ఇప్పుడు నేను మీ ముందు పెట్టినటువంటి సమస్య, మీరు ఆ ఆలోచన స్రవంతిని బ్రేక్ చేసుకోకండి. దర్శించారు, ఎదురుకుండా సృష్టిలో చెట్లు కనిపిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, నది ఒడ్డున ఆశ్రమం ఉంది, సింహాలున్నాయి, ఆవులున్నాయి, ఇది మీరు దర్శిస్తున్నారు, కళ్ళు మూసుకుని ఉన్నారు, చూస్తున్నారు. ఇదంతా సడన్ గా ఆ సీను మారిపోయి మిద్దెలు మేడలు బాంబే నగరంలోనే ఒక సీన్ గా మారిపోయింది. ఇది మీరు దర్శిస్తున్నారు. సడన్ గా సీన్ మారింది. మీ కుటుంబ సభ్యులు, మీ ఇళ్ళు, మీకు పరిచయం ఉన్నటువంటి ఒక సీను మీ ముందు వచ్చింది. ఇవన్నీ మీకు అనుభూతిలోకి వస్తున్నాయి కదా. దేనివల్ల వస్తున్నాయి ఇవంతా అనుభూతిలోకి? కొన్ని పదములను మీరు వినటం వల్ల. కొన్ని పదాలను మీరు వింటే, మీరు దీన్ని వెంకటేశ్వర స్వామి చూడండి, ఆ రూపం మీ కంటి ముందుకు వస్తుంది. రాముణ్ణి చూడండి, ఆ రూపం మీ కంటి ముందుకు వస్తుంది. కృష్ణుణ్ణి చూడండి, ఆ రూపము మీ కంటి ముందు వస్తుంది. కానీ రూపాలన్నీ మనం ఏర్పరచుకున్నటువంటి రూపాలు. మామిడి చెట్టుకు మామిడి చెట్టు అని పేరు మనం పెట్టి ఉండకపోతే దాని ఫలాలు అలా ఉండవా? దాని స్వరూపము అలా ఉండదా? కానీ ఒక స్వరూపము రావాలి అంటే ఒక పదము ఉండి ఉండాలి కదా. ఏదైనా ఒక స్వరూపము ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక పదం ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి స్వరూపాల వెనకాతల ఉన్నటువంటి పదములు ఏమిటి మీరు పెట్టకుండా పట్టుకోవాలి. మీరు పెట్టుకున్నారు ఈ పదాలన్నీ, మామిడి చెట్టు, వేప చెట్టు, అరటి చెట్టు, కుక్క, పిల్లి, నక్క, మనిషి, స్త్రీ, ఇవన్నీ మానవ జాతి పెట్టుకున్నటువంటి పేర్లు. పెట్టుకోలేదు మనం పేర్లేవి. పోయేవాడు ఉన్నాడు, అడవిలో మూలికలు ఉంటాయి, ఆ మూలికల పేర్లు తెలియవాడికి. కానీ వాడు ఏం చేయగలుగుతాడు? ఆ మూలికల్ని మనకంటే బాగా ఉపయోగించుకోగలుగుతాడు. వాడికి ఎలా తెలిసింది ఆ మూలికలు అలా పనిచేస్తాయని? సైన్స్ చదవలేదుగా. పిల్లి వాటికి అజీర్తి చేస్తుంది. అజీర్తి చేస్తే ఒక విశేషమైనటువంటి గడ్డిని నవ్వుతాయి. అది నవ్విస్తేనే కడుపులో లోపల నుండి బయటకు వచ్చేస్తాయి. వాటికి ఎవరు చెప్పారు? ఈ దర్శనం కావాలి మీకు. ఇది పుస్తకాల ద్వారా, నోట్స్ ద్వారా మీకు లభించదు. పరమే వ్యోమాన్ని కనుక మీరు దర్శించగలిగితే అన్ని దేవతాశక్తులు మీకు దర్శనమిస్తాయి. అన్ని దేవతాశక్తులు అంటున్న ఉద్దేశం ఏంటి? మీ శరీరము కూడా దేవతాశక్తుల యొక్క నిర్మాణమే. ఇక్కడ పరిచి ఉన్నటువంటి నాపరాళ్లు కూడా దేవతాశక్తుల యొక్క నిర్మాణమే. ప్రతిదీ దేవతాశక్తుల యొక్క నిర్మాణమే. మనమేం చేయలేము, మనం దాన్ని తగలెట్టగలం అంతే. అద్భుతమైనటువంటి మానవ శరీరం మనకి లభిస్తే కాలక్రమములో మెల్లిమెల్లిగా మనం ఏం చేసుకోగలం అంటే ముసలాళం అయిపోగలం. అవ్వాల్సిన పనులే. మీకు ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా కూడా మీరు అలాగే ఉండవచ్చు. దర్శించటం నేర్చుకుంటే దేన్ని దర్శించాలి మీరు? ఆ పరమే వ్యోమం. ఆ అనంతమైనటువంటి పరమే వ్యోమంలో సమస్త సృష్టి ఉద్భవిస్తూ ఉంటుంది, లయమవుతూ ఉంటుంది. ప్రతిదీ ఇప్పటిదే కాదు, రాముడు అక్కడే ఉన్నాడు, విశ్వామిత్రుడు అక్కడే ఉన్నాడు, వశిష్ఠుడు అక్కడే ఉన్నాడు. మీ ఇష్టం, రాబోయేటటువంటి యుగాలలో ఉండేటటువంటి వశిష్ఠుడు అక్కడే ఉన్నాడు. అన్ని కూడా ఎక్కడే ఉన్నాయంటే ఆ స్క్రీన్ మీద ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ఆ ఓం శబ్ద దర్శనము, ఓంని ఉచ్చారణ చేయమంటానే నేను, ఓం శబ్ద దర్శనము మిమ్మల్ని సర్వజ్ఞుణ్ణి చేసేస్తుంది, సర్వ దేవతలకి కూడా గురువుల్ని చేస్తుంది. అలాంటి స్థితిలో ఒకప్పుడు మానవ జాతి ఉండేది కనుక దేవతల మీద రాక్షసుల యొక్క ఆక్రమణ ఎప్పుడు జరిగినా మానవులు దేవతలకి సహాయపడ్డారు. దేవతల యొక్క సహాయము మనిషి అడగడు, లాక్కుంటాడు, శాసిస్తాడు. మనం అడుక్కు తినే జాతిగా మారిపోయాం. మారిపోతే ఆవిడేం చేస్తాడు? మీరు దేవతల్ని అడుక్కుంటే ఆవిడేం చేస్తాడు? ఓ వాచ్మెన్ని మీరు పెట్టారు, సినిమాకి వెళ్ళారు, వాచ్మెన్ తలుపు తాళం వేసుకుని పడుకున్నాడు, సినిమా చూసి వచ్చారు. ఇప్పుడు వాచ్మెన్ ఏం చేయాలి? లేచి తలుపు తీయాలా, లేకపోతే మీరు వాచ్మెన్ ని బతుమాలుకోవాలా? నాయనా బాబు, తప్పైపోయింది, నీకు నిద్రాభంగం కలిగిస్తున్నాను, దయచేసి తలుపు తెరు అని వాడికో సహస్రనామ స్తోత్రం చదివి వాడికో దండలేసి వాడికి ఆర్తులిచ్చి, ఇప్పుడు జరుగుతోంది అదే అనుకోండి, అది వేరే విషయం. మన స్థాయి ఎలా ఉంటుందో ఆలోచించే స్థాయి, ప్రకృతిలో కూడా మన ఆచరణ అలాగే ఏడుస్తాయి. ఆఫీసర్ వెళ్లి క్లర్క్ ని బతిమాలుకునే రోజులు ఎందుకు? నీ దర్శనం అలా ఉంది, నువ్వు దేవతల్ని అడుక్కుంటున్నావు శాసించబోయి, మరి అదే లక్షణం ప్రతి చోట వస్తుందిగా. ఆ తప్పు సవరించుకోవాలి. దేవతల్ని మీరు అడుక్కో అక్కర్లేదు, దేవతల్ని మీరు ఖచ్చితంగా శాసించవచ్చు. అంచేత దేవతలను శాసించినటువంటి అవధూతలు ఏ డిగ్రీలో ఉన్నట్టు? ఏ డిగ్రీలో ఉన్నట్టు? ఆకాశ తత్వమును దాటినటువంటి వాళ్ళు. అంచేత వారు కానీ మౌనముగా కూర్చోవటం అంటే నిద్రపోవటం అన్నా, సైలెంట్ గా మామూలుగా మీరు చెయ్యి ఇలా పెడతారు, అక్కడ కరెంటు వైర్ ఉంది, మన అదృష్టమో దురదృష్టమో దాని మీద ప్లాస్టిక్ ఇది ఊడిపోయింది, కొంచెం చెదిరి దాని మీద మీ చేయబడింది, ఏమవుతుంది ఇప్పుడు? అద్భుతమైనటువంటి శక్తి మీలోకి ప్రవహిస్తుంది, కానీ దాన్ని మనం భరించలేం కనుక ఏమంటాం? షాక్ అంటాం. ఈ గురువుల దగ్గర అంతే మీకు. రెండు మూడు రకాలైనటువంటి ఉదాహరణలు మీకు చాలాసార్లు చెప్పాను. శాంతి కుంజిలో గురుదేవులు ఒకసారి ఒక విశిష్టమైనటువంటి సాధన చేస్తున్నారు. ఆ సాధన చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు, ఎవరు నన్ను ముట్టుకోవద్దు అని. కాలికి దానికి కూడా ఎండాకాలంలో కూడా ఇంత దుక్కటి మిలిటరీ మేజోడు వేసుకుని ఉండేవారు ఆయన. ఆ మేజోడికి కన్నం పడింది. ఒక సాధకుడు చూశాడు దాన్ని, ఏది వద్దంటే అదే చేస్తాను, తమాషా అది. గురువుల దగ్గర కూడా ప్రమాదం అని తెలిసి కూడా ముట్టుకున్నాడు. ఎగిరి ఆ గేట్ వద్దకు వెళ్లి పడ్డాడు. శాంతి కుంజిలో అంత దూరంలో ఉండేది గేట్, వెళ్లి పడ్డాడు. అంత శక్తి ఉంటుంది గురువుల యొక్క. మరి మేము ముట్టుకుంటూ ఉంటే ఏం అవటం లేదు కదా, ఆటో కంట్రోల్లో ఉంటారు వాళ్ళు. ఎవరికి ఎంత కావాలో, ఎవరి సామర్థ్యం ఎంత ఉన్నదో అంతే తీసుకుంటాడు వాడు. అంచేత గురువుని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, స్పెసిఫిక్ గా గురువు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేంత వరకు మీరు ముట్టుకోవచ్చు. కానీ ముట్టుకున్నంత మాత్రాన మీకు శక్తులే వచ్చాయో, ఖచ్చితంగా రావు. కానీ ఆ మానసిక స్థితి మీరు పెంచుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ శక్తి యొక్క అవతరణ జరుగుతుంది. కనుక నిరంతరము 12 సంవత్సరాల పాటు నేను నా గురువునే దర్శించాను అన్నాడు శ్రీసాయి. ఇంకేది చూడలేదు ఆయన, అంటే భోంచేయలేదనా, స్నానం చేయలేదనా, ఎక్కడికి వెళ్ళలేదనా. వెళ్ళాడు అక్కడికి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరమే వ్యోమన్, ఆ ఆకాశతత్వమే దర్శించింది. ఆ ఆకాశతత్వంలోనే ఉండగలిగాడు. ఆ ఉండటాన్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి 12 ఏళ్లు పట్టింది. వెంకయ్య స్వామికి 13 ఏళ్లు పట్టింది. టైం పడుతుంది అది, కానీ ఎప్పుడు నిరంతరము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చెప్పలేని ఎన్నాళ్ళు పడుతుందో. కానీ ప్రాక్టీస్ చేసుకోండి. ఆకాశతత్వ సాధన గురువు యొక్క అనుగ్రహాన్ని తక్షణము పొందటానికి ఉపయోగపడేటువంటి సాధన. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. దేనికి డిస్టర్బ్ కాకండి. చూసేవాడు దేనికి డిస్టర్బ్ అవుతాడు? మన ఇంటి మేడ నుంచి కింద మనుషులు కొట్టుకుంటున్నారు, మీరు చూస్తున్నారు. మీరు ఎక్కడ పరిగెడతారు? మీరు పరిగెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ శబ్దం వస్తోంది, ఈ శబ్దం వస్తోంది అని ఎందుకు కంగారు మీకు? దాన్ని దర్శించటమే, దీన్ని దర్శించటమే, అన్నిటినీ దర్శించటమే. ఆ దర్శించగలిగేటటువంటి ట్రిక్ విశ్వరూప దర్శనం. దాన్ని నిరంతరము అలా ఉంచుకోండి. ఈ 30 రోజులు మీరు దాన్ని ఉంచుకుంటూ అన్ని చూస్తారు. నేను కళ్ళు మూసి కూర్చున్నాను, నాకేం వినిపించకూడదు అంటే మీకు నేను చెప్పింది అర్థం కాలే. అన్ని వినిపిస్తాయి మీకు, కానీ దేనికి కూడా మీరు స్పృశించరు. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది ఇలా జరిగితే బాగుండు, అది అలా జరిగితే బాగుండు, ఏమీ వద్దు. ద్రష్టగా ఉండిపోండి. కానీ ద్రష్టగా ఉండిపోతూ మీ పనులు మీరు చేయండి. ఎప్పుడు ఉచ్చ స్థాయి నుంచి కింద స్థాయికి వస్తుంది. మీరు సైలెంట్ గా కూర్చుంటే ఖచ్చితంగా శక్తి అవతరణ జరగాలి. జరిగితే మీకు అనుభూతి రావాలి. రాలేదు అంటే అర్థం ఏంటన్నమాట, ఇన్సులేటర్ మధ్యలో ఉంది, కరెంట్ షాక్ కొట్టడంలే మీకు. రబ్బర్ చేతికి చుట్టుకుని కూర్చున్నారు మీరు. రబ్బర్ని తీసేయండి. విషయ వాసనలు, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ ఎక్స్పెక్టేషన్స్, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఏమీ వద్దు. అంతే. ఈ మానసిక స్థితి 24 గంటలు ఉండాలి. ఉండే అన్ని పనులు చేయాలి. డిసెంబర్ 2, డిసెంబర్ 3 అలా ప్రవహిస్తూనే ఉంటుంది కాలం. మీరు ఆపలేరు దాన్ని. మీరు ఆపలేరు అంటే అర్థం ఏంటనమాట, మీరు కొట్టుకుపోతున్నారు. కొట్టుకుపోండి ఆ కాల ప్రవాహంలో. ఒక ఎండుటాకు నదిలో పడితే నది ప్రవాహములో అది ఎలా కొట్టుకుపోతుందో ఆ భావన కళ్ళు తెరిచి ఆ స్థితిలో ఉండటానికి ట్రై చేయండి. స్థితి వదలొద్దు, మెల్లిగా కళ్ళు తెరవండి. కానీ స్థితి అదే ఉండాలి. మెల్లిగా కళ్ళు తెరవండి. స్థితి చెదరకూడదు. అలాగే ఉంచుకోండి, కళ్ళు తెరిచి ఉంచండి. వస్తున్నాము అనిపిస్తే మళ్ళీ కళ్ళు మూసేసుకోండి, మళ్ళీ ములగండి ఆకాశంలో, ములిగి మళ్ళా బయటికి రండి. నిలబెట్టుకోగలుగుతున్నాం ఆ స్థితి అంటే తెరిచి ఉంచండి. ఏమవుతోంది? బిక్సు పోతున్నారు కడుపు తెరిచేసరికి. ప్రవహించండి, ఫ్రీగా ఉండండి. అన్ని ఇంద్రియాలను వాటి పని వాటిని చేసుకునేవండి, కానీ ఆ స్థితి తప్పకూడదు. శబ్దములో లీనమైపోతే బహిర్గతం అయ్యో, శబ్దము వింటూ దాన్ని దర్శిస్తే అంతర్గతంలో ఉంటాం. ఎన్ని డ్యాన్స్లైనా చేసుకోవచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసేవాడికి ఎలా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. ఇది ఆకాశ సాధన. దీన్ని జాగ్రత్తగా కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఆకాశ గమనము కూడా సంభవమే. ఒకే చోట అనేక చోట్ల ఒకేసారి ఉండవచ్చు, ఇదే టెక్నిక్. కానీ స్థితిని మీరు మాస్టర్ చేయాలి. ఈ స్థితిని మాస్టర్ చేయడానికి ఎప్పుడెప్పుడు మీరు సాధన చేయాలి? పొద్దున్నో గంట, సాయంత్రం గంట, చాలా 24 గంటలు మీరు ఏ పని చేస్తున్నా ఈ స్థితిలో ఉండొచ్చు. ఏం చేస్తున్నా? గురువులందరినీ పట్టుకుని తిట్టేసినా ఈ స్థితిలో ఉండొచ్చు. మీరు చేత ఈ స్థితిని అలా ఉంచుకుంటూ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ చెప్పి నేను ఇలా లేచిన మరుక్షణం మళ్ళా మీరు మామూలు అయిపోతారు. కదలకండి, అంత తొందరగా ఆ స్థితిని మెయింటైన్ చేసుకోండి. ఈ రాబోయే 25 రోజులలో December 25 ఒక అద్భుతమైనటువంటి రోజు అది. ఆ రోజు లోపల మీరు ఈ స్థితిని సాధించేసుకుంటే దాని తర్వాత దాన్ని బాక్సింగ్ డే అని పేరు. కొట్టుకున్నా కూడా ఏం అవ్వదు. అదే మహాభారత యుద్ధం కూడా బాక్సింగ్ డేయే, కానీ చేత్తో బాక్సింగ్ కాకుండా బాణాలతో బాక్సింగ్ చేసుకున్నారు. కానీ ఇది వింటూ మీరు ఆ స్థితిలో ఉన్నారా? మర్చిపోయారు, మళ్ళా మర్చిపోవద్దు. మండి ఒకసారి కళ్ళు మూసుకోండి, ఆ స్థితిని అనుభూతి చెందుతూ మెల్లిగా బయటకు వచ్చేయండి.